అందువల్ల రామకృష్ణుడు పరమ ప్రాచీనమైనటువంటి నామమేది ఒక మహాముని. ఆయన తపస్సు చెయ్యాలనుకున్నాడు. తపస్సుకి ఎక్కడికి వెడితే బాగుంటుందా అనని కృతయుగంలో ఈ రామకృష్ణుడు అనేటటువంటి మహానుభావుడైన ముని వెంకటాద్రికి వచ్చాడు. ఈ రామకృష్ణుడు అనేవాడు ఎక్కడ తపస్సు చేస్తే బాగుంటుందని అనుకుని చివరికి వెంకటాద్రికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేస్తే సకల పాపాలు పోతాయని ఆకాశవాణి చెప్పింది ఆయనకి. ఎత్ర మజ్జన మాత్రేణ కృతజ్ఞోపి విముచ్యతే పితృన్ మాతృన్ గురుంశ్చావమన్యంతే మోహమోహితాః. అక్కడికి వెళ్ళి పుష్కరిణిలో స్నానము చేసినంత మాత్రం చేత పరమ పవిత్రులం అవుతాం. కృతజ్ఞుడు కూడా ఈ రామకృష్ణుడు స్నానం చేసినటువంటి తీర్థంలో స్నానం చేస్తే, రామకృష్ణ తీర్థంలో లేక కృష్ణ తీర్థంలో స్నానం చేస్తే కృతజ్ఞత అనే పాపం నుంచి విముక్తి పొందుతాడు. తండ్రిని, తల్లిని, ఇంకా మహాత్ములైన గురువులను చెప్పారు. ఎవరెవరిని? పితృన్ అంటే తండ్రులను, మాతృన్ తల్లులను, గురూన్ గురువులను. అవమంజంతే మోహమోహితాః, ఏ మోహం వల్ల బుద్ధి సక్రమంగా పనిచెయ్యక అవమానించినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే, ఎక్కడ ఈ రామకృష్ణుడు అనేవాడు తపస్సు చేసిన స్థలములో ఉన్న తీర్థం దగ్గర స్నానం చేస్తే ఈ పాపం నుంచి విముక్తి పొందుతారు. ఒకప్పుడు ఈ రామకృష్ణుడు అనేవాడు ఆ కొండ మీదకి వెళ్ళి మహా తపస్సు చేశాడు. సుదారుణం అన్నారు, మహాదారుణ తపస్సు చేశాడు. అనగా శరీరం ఎండిపోయింది, రక్త మాంసాలు నశించిపోయాయి, పక్క చిక్కిపోయాడు. క్రమంగా అతని శరీరం మీద ఒక పుట్ట ఏర్పడిపోయింది, వల్మీకం ఏర్పడిపోయింది, పుట్టలు పోసేసాయన్నమాట. అయినప్పటికీ పుట్టలో ఉంటూ కూడా ఓం నమో నారాయణాయ అంటూ అష్టాక్షరీ మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపం చేశాడు ఆయన. ఇంద్రుడికి ఇతని మీద కొంచెం ఆగ్రహం కలిగింది. వీడు మహాతపస్సు చేస్తున్నాడు, చాలా గట్టి తపస్సు. ఈ తపస్సునికి మెచ్చుకుని భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైతే వీడు ఇంద్రపదవి అడుగుతాడేమో, నా పదవి ఊడిపోతామని భయం కలిగింది. అందువల్ల ఇంద్రుడంతటి వాడు ఇతడి తపస్సు వల్ల నా పదవికి ఎక్కడ గండం ఏర్పడుతుందో, ముప్పు ఏర్పడుతుందో అనిపించి వెంటనే పుష్కలావర్త సంవర్తక మేఘాలని రప్పించి వీడున్న చోట వర్షం కురిపించన్నాడు. 7 దినములు వర్షం కురిపించేటండి ఆయన, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 7 రోజులు. ఇంద్రుడు ఎప్పుడు అంతే ఏంటో 7 రోజులే కురిపిస్తాడు. కారణం ఏమిటి? ఎవడైనా ఆదివారం నుంచి శనివారం మధ్యలోనే పుట్టాలి, ఎవడు చచ్చిపోయినా అప్పుడే చచ్చిపోవాలి. యావత్ జీవితం 7 దినములే తప్ప వారంలో 8వ రోజు ఉండదు, మళ్ళీ మొదలకే వస్తుంది ఆదివారమే. అందుకనే భాగవతాన్ని సప్తాహ దీక్షతో విను, సప్తాహ దీక్షతో పారాయణ చెయ్యి అన్నారు. ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్న 7 రోజులు తప్ప మరొకటి లేదు గనక. ఈయన కూడా అలాగే 7 రోజులు. ఏవం దినాని సప్తాయం వవర్షచ నిరంతరం, నిరంతరం అంటే ఒక క్షణం గ్యాప్ లేదు. ఇంకా మనకి ఓ పూట కురిస్తే ఓ పూట కురవదు ఇక్కడ వర్షం. ఉపన్యాసానికి ముందు వెనక కురుస్తే తర్వాత ఖాళీ అయిపోతూ ఉంటుంది, అక్కడ అలా కదట. సింగిల్ మినిట్ కూడా ఆపకుండా, ఒక క్షణము కూడా ఆపకుండా ఏకధాటిగా అలా వర్షం ఇంద్రుడు కురిపించాడు. భయంకరమైన ఆ వర్షంతో పాటు పిడుగులు కురిశాయి, ఉల్కలు రాలిపోయాయి, పెద్ద పెద్ద వడగళ్ళ వాన కురిసింది, ఏనుగులు తమ తొండంతో దబ్బ నేల మీద నీరు కొడితే ఎలా ఉంటుందో అంత భీకర వర్షం కురిసింది. ఆ కొండలతో నీళ్లు దెమ్మరించినట్టే అనమాట, అందుకే కొండపోత వర్షం అంటారు. ఆ భయంకర వర్షం వల్ల పుట్ట మొత్తం కరిగిపోయింది. అయినా రామకృష్ణుడు కదలలేదు, అలాగే ఓం నమో నారాయణ అన్నాడు. చివరికి పెద్ద పిడుగు ఆ పుట్ట మీద వేసేట. ఆ పుట్ట పగిలిపోయి పుట్ట కింద ఉన్నటువంటి రామకృష్ణుడి తల మీద పడింది ఆ పిడుగు. పిడుగు పడితే కూడా చలించలేదు ఆయన. మామూలు మనిషి అయితే పిడుగు దెబ్బకి ఢామ్ అంటాడు ఎవడైనా, కానీ ఈయన పిడుగు నెత్తి మీద పడినా సరే ఏమీ పట్టించుకోకుండా, ఏదో ఐస్ క్రీమ్ నెత్తి మీద పడితే కదలకుండా చిన్నపిల్లవాడు ఉన్నట్టుగా ఉండిపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణు ఆ తపస్సునికి మెచ్చుకుని ప్రత్యక్షం అవగానే ఇంద్రుడు వణికిపోయి, శ్రీమన్నారాయణ నువ్వు వస్తావు అనుకోలేదు, ఇతడు నీ భక్తుడు అనుకోలేదు, ఈ భక్తుణ్ణి నేను పరీక్షించాను, వర్షం కురిపించాను, అతను పుట్ట మీద అతని నెత్తి మీద పిడుగులు వేశాను, నన్ను క్షమించు బాబోయను దండం పెట్టి పారిపోయాడు. ఇంకో క్షణం ఉంటే ఆయన ఎక్కడ చక్రంతో తలకాయ నరుగుతాడు అని అలా భయపడి ఇంద్రుడు మాయమైపోగానే ఈయన ఆ భక్తుడి దగ్గరకు వచ్చి, భక్త లే అన్నట్ట,
తపోనిధే రామకృష్ణ వేద శాస్త్రార్థ పారగా మదావిర్భావ దివసే యస్నాతి మనుజోత్తమగా.
రామకృష్ణ, నీవు పరమ తపస్శాలిని. ఇప్పుడు ఇంద్రుడు వర్షం కురిపించినందువల్ల, పిడుగుల వల్ల ఇక్కడ నేల పగిలింది. ఇక్కడ ఎప్పుడూ ఒక జలపాతం ప్రవహిస్తుంది. నీవు తపస్సు చేసిన ఈ స్థలంలో ప్రవహించే ఈ జలపాత జలం నీ పేరు మీదుగా రామకృష్ణ తీర్థము అని పిలువబడుతుంది. క్రమంగా కలియుగంలో మానవులు రామ తీసి ఉత్తికృష్ణ తీర్థం అంటారు, రామకృష్ణ అనుకోమంటే ఉత్తికృష్ణ అంటారు. కొందరికి అదో ఇష్టం. ఈ భక్తుల యొక్క విచిత్ర లక్షణాలు మనకి ఆశ్చర్యమే కలిగిస్తాయి. తులసీదాస్ గారు ఉన్నారు, బృందావనం వచ్చాడు, బృందావనంలో కృష్ణుడు కనపడగానే కళ్ళు మూసేసుకున్నాడు. ఇలా అదేమిట్రా నాయన, నన్ను చూసి కళ్ళు మూసుకున్నావంటే నాకు రాముడే ఇష్టం, నువ్వు కృష్ణుడు రాముడు ఒకటేం తెలుసు నాకు, అయినా నేను కృష్ణరూపం చూడను, ఐ వాంట్ ఓన్లీ రామరూప. అంటే రాముడే కృష్ణుడు కదరా అంటే నాకు తెలుసాయ్, అయినా నాకు రాముడే ఇష్టం, నేను కృష్ణుడిని చూడను. కాబట్టి నువ్వు కోదండం పట్టుకొని కిరీటం పెట్టుకొని కనపడితేనే దర్శనం చేసుకుంటాను అన్నట్ట. ఇలాంటి విర్రాళ్ళు ఉంటారు. చివరికి కృష్ణుడు, బృందావన కృష్ణుడు ఈయన కోసం కోదండం పట్టుకుని రాముడిగా దర్శనమిచ్చాక, నేను రాముణ్ణి ఇప్పుడు కళ్ళు తెరంటే కళ్ళు తెరిచి నాకు ఈ రూపమే ఇష్టం, ఐ వాంట్ ఓన్లీ రామ అన్నట్ట. అదే మేరాబాయి, నాకు కృష్ణుడు తప్ప ఎవరు వద్దు, రాముడి రూపం చూడండి, కృష్ణుడినే చూస్తానంది. అందుకని కృష్ణుడి రూపంలోనే దర్శనమిచ్చాడే. ఆవిడ బృందావనం వెళ్ళి ఎంత ఆనందపడిపోయిందో కృష్ణుడిని చూసి. ఏం చెబుతాం, ఆంజనేయుడు కూడా అంతే, కృష్ణుడిని కొంతకాలం అంగీకరించలేదు, రాముడిని తప్ప ఎవరిని దేవుణ్ణి కాదనేవాడు ఆయన. చివరికి రాముడు కృష్ణుడు ఒకటే అర్థం అయ్యి చిట్ట చివరికి అప్పుడు రాముడవైనా కృష్ణుడవైనా ఆది దేవుడవు నీవేనయ్యా, హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అన్నాడు. ఇప్పటికీ రాముడిని కృష్ణుడిని వేరుగా భావించే వాళ్ళు ఉన్నారు, ఇక రాముడిని కృష్ణుడిని వేరుగా భావించేవాళ్ళు. సత్యనారాయణ స్వామిని ఏం పూజిస్తారు, కొందరు సత్యనారాయణ వ్రతాన్ని కూడా చేయరు, ఆయన నారాయణుడు అంటే ఒప్పుకోరు, పక్కన శివుడు ఉన్నట్టు కారణం. ఈ అమాయకత్వం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏ రూపమైనా ధరిస్తాడని ఎన్ని శాస్త్రాలు చెప్పాయండి. భాగవతంలో అక్రూరుడు విష్ణువు యొక్క విశ్వరూపాన్ని దర్శించి ఏమన్నాడు, మరింకొందరు ఆరూఢ కర్మంబులందరించి సంసారమిన్మించి సన్యస్తుడై మించి మరిన్ నీవు ఈశానుండంచున్ రుద్రుండవంచున్ శివుండంచున్ ఇంద్రుండవంచున్ నారాయణాఖ్యుండవంచున్ శివాఖ్యుండవంచున్ మరింపెక్కు మార్గంబులన్ నిన్ను నగ్గింతు రెగ్గేమి అన్నాడు ఆయన. కొందరు రుద్రుడన్నారు, శివుడన్నారు, ఇంద్రుడన్నారు, బ్రహ్మన్నారు, కుబేరుడన్నారు, విష్ణు అన్నాడు, మరికొంతమంది వాసుదేవుడన్నారు. ఏ రూపంతో పిలిస్తే మాత్రం తప్పేముంది, నదులన్నీ సముద్రంలో కలిసిపోతే సముద్రుడు అంటాం, అవునా? కృష్ణానది సముద్రంలోనే కలుస్తోంది, గోదావరి సముద్రంలోనే కలుస్తోంది, గంగా సముద్రంలోనే కలిసింది. విడిగా గంగా గోదావరి కృష్ణ, కానీ ఇవన్నీ సముద్రంలో కలిసాక నో గంగా నో గోదావరి, చివరికి సముద్రమే అంటాం. అలాగే ఇన్ని రూపములతో ఉన్న నీవు చివరికి సముద్రుడిలాగా ఒక్కడివే అని అద్భుతంగా కీర్తించాడు అక్రూరుడు భాగవతంలో. అయినా మనం ఒప్పంగా, అందువల్ల కలియుగంలో కొందరు రామ తీసి కృష్ణతీర్థం అంటారు. నేను నీకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మకర మాసంలో దర్శనమిచ్చాను, ఆనాడు ఈ తీర్థంలో స్నానం చేసిన వాళ్ళు లేదా పూర్ణిమ పుష్యమీ నక్షత్రంతో కూడినప్పుడు ఈ కృష్ణతీర్థంలో స్నానం చేసిన వారు యావజ్జీవితము చేసిన మహాపాపముల నుండి విముక్తి పొందుతారు. గుర్తుపెట్టుకోండి, మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణం అంటారు. అదే మకర సంక్రమణం అంటే సరిగ్గా మకర సంక్రాంతి ఆ రోజు. ఇప్పుడు కూడా మకర సంక్రాంతి నాడు అక్కడికి వెళ్ళి స్నానం చేయడానికి క్యూ కట్టేవారు పూర్వం. పుష్యమీ నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు అనగా పుష్యమాసం, పుష్య పూర్ణిమ అని అర్థం. పుష్య పూర్ణిమ, ఎప్పుడు పూర్ణిమ పుష్యమీ నక్షత్రంలో ఉంటే దాన్ని ఏమంటాం, పుష్యమాసం అంటాం. ఆ రోజు స్నానం చేసిన వాళ్ళు సకల పాప విముక్తులు అవుతారు. నేను ఇక్కడ కోటాను కోట్ల సూర్యుల కాంతితో ఉంటాను, అందువల్ల ఇక్కడికి స్నానం చేసిన వాళ్ళందరి శరీరం నుంచి మహాకాంతి బయలుదేరుతుంది. నీ పేరుతో ఈ తీర్థం రామకృష్ణ తీర్థం అని పిలువబడుతుంది, నీవు తరిస్తున్నావు అని ఆయనకి ముక్తినిచ్చాడు. ఈ తీర్థ మహిమ చాలా గొప్పది. బుద్ధిశుద్ధిప్రదం పుంసాం, జీవులకు బుద్ధినిస్తుందిట. ఏది ఈ కథ? వీరంతా శ్రద్ధతో ఈ కథ విన్నారు. విన్నవారు, వినిపించిన వారు వీరందరికీ కూడా ముందు శుద్ధితో కూడిన బుద్ధినిస్తుంది, జ్ఞానం ఇస్తుంది, సర్వైశ్వర్యప్రదాయకం సకలైశ్వర్యాలను ఇస్తుంది, చివరికి విష్ణులోకాన్ని కూడా ప్రసాదిస్తుంది. విష్ణులోక ప్రదాయకం, మహాపాప విశోధనం, మహాపాపములను అలా నాశనం చేసేస్తుంది. శోధనం అంటే పీడించడం అన్నమాట. ఇక్కడ ఒక పిండిని పట 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 ముద్ద కింద ఎలా కొట్టేస్తామో మనం, ఊరి పిండి ఎలా కొడతామో అలా మన పాపాలను ముద్ద కింద కొట్టి నాశనం చేసి పారేస్తుంది ఆ తీర్థం. అంత గొప్ప కథ ఇది. ఇక ఈ కొండ మీద జలదాన మహిమని తెలియచేసేటటువంటి ఒక కథ కూడా చెబుతున్నాను విను. ఒకప్పుడు ఒక బ్రాహ్మణునికి బల్లికి జరిగిన సంభాషణ ఇది. ఆ దివ్య కథని శ్రద్ధతో విను. ఒకనొకప్పుడు పరమ పవిత్రమైన ఇక్ష్వాకువంశంలో, ఇప్పుడిప్పుడు కాదు, ఇప్పుడు ఇది వైవస్వత మరువు కాలం, స్వయంభువ మరువు కాలంలో జరిగిన కథ ఇది. హేమాంగుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఇక్ష్వాకువంశంలో పుట్టినవాడు ఆయన. మహావీరుడు, జ్ఞానం కలిగిన వాడు. ఆయనకి వశిష్ఠుడు కులపురోహితుడు. రోజు వశిష్ఠుడు అనేవట, నువ్వు చాలా గొప్పవాడివి కానీ జలదానం మాత్రం చేయటం లేదు, జీవితంలో బంగారం దానం కంటే భూదానం కంటే జలదానం చాలా గొప్పది, కాబట్టి వీలున్నంత వరకు మంచినీళ్ళు కూడా దానం చేయన్నట్టు. ఆయన వినలేదు. బోడి మంచినీళ్ళకి ఏమంది విలువ? ఓ 12 రూపాయలు పెడితే బాటిల్ కొనుక్కోవచ్చు, 20 రూపాయలు పెడితే బాటిల్ కొనుక్కోవచ్చు, లేదా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, అందువల్ల నేను జలదానం మాత్రం చెయ్యను అన్నాడు. అతడు చేయని దానము లేదు, కానీ ఒక జలదానం మీద మాత్రం చులకనతనంతో అది చెయ్యలేదు. వశిష్ఠ మహర్షి ఎంత చెప్పినా వినలేదండి. కొంతమంది ఎంతేనండి వినరు, ఎన్ని చెప్పినా వాళ్ళ పని వాళ్ళదే, మీరు ఎన్ని చెప్పినానంటే నాకు ఇలాగే అనిపిస్తుంది అని అంటారు. ఇంకెందుకు నేను చెప్పడం, అంతా విన్నాక నాకు ఇలాగే చేయాలనిపిస్తుంది అంటే వాడు మూర్ఖుడు అంటారు. సరే, చివరికి కాలప్రభావం వల్ల వాడు మరణించాడు. ఇంకా చేసిన పనులు తెలిసిన వాడు, మహాపండితులైన బ్రాహ్మణులు వస్తే వాడిని పూజించకుండా ఆ పేదవాడికి అన్నదానం చేస్తే చాలు, ఈ పండితులను ఎందుకు పూజించడం అన్నట్టు. పైగా కొంతమంది గోంగూర కట్టుకళ్ళు ఉంటారు, పేదవాడికి అన్నదానం చెయ్యాలి, దాంతోపాటుగా పండితుల్ని పూజించొద్దా, పేదవాడికి అన్నదానం చేశాం కదా అని స్కాలర్స్ని నిర్లక్ష్యం చేస్తే నాశనం అవుతారు. స్కాలర్ లేకపోతే, ఒక మంచి పండితుడు లేకపోతే దేశంలో నడుస్తున్నది జ్ఞానులు బుద్ధిమంతులే ఈ భూమిని నడిపిస్తున్నారు. సామాన్యుల్ని పూజిస్తాను, వేదాంతుల్ని పూజించను, పేదవాడికి అన్నం పెడతాను, పండితుల్ని పట్టించుకోను అని మొత్తం మీద పండితుల్ని పాడు చేశాడు. అజ్ఞానుల యొక్క లక్షణంలో పడిపోయాడు. ఆ దేవుడి మీద, శివుడి మీద పాలతో అభిషేకం చేయడం దండగ, ఆ పాలు ఏ చంటి పిల్లాడికో పోస్తాను అని ఈ ఆరాధనని తిరస్కరించాడు, ఏదో ఇతరులకి పాలు పోశాడు. అందులో కొంత పుణ్యం ఉంది కానీ నాస్తికత్వం ఉంది, దీనివల్ల వాడు దెబ్బతిన్నాడు. ఎవడైనా ఒక ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడతాను, ఈ పశువులకి, ఆవులకి అన్నం పెట్టడం అంటే అవి పశువులు అన్నాడు, గోవుల్ని పశువులను తిట్టాడు, వాడికి ప్రదక్షిణ చేయొద్దు అన్నాడు. ఈ పూజలు, ఈ దీక్షలు దండగన్నాడు, అయ్యప్ప దీక్షలు లాంటివి దీక్షలు దండగన్నాడు. ఇలా పిచ్చిపివాగుడు వాగాడు, చివరికి చచ్చిపోయి 3 జన్మల్లో చేతక పక్షిగా పుట్టాడు. ఆ తర్వాత కొంతకాలానికి మిథిలా నగరాన్ని పరిపాలించే శృతకీర్తి అనే మహారాజు గారి ఇంట్లో గోడ మీద బల్లిగా పుట్టాడు. చివరికి వాడి కర్మ కలిగింది. అంతటి ఇక్ష్వాకువంశంలో పుట్టిన హేమాంగుడు చివరికి ఇన్ని జన్మలు ఎత్తి మిథిలా నగరాధీశ్వరుడి ఇంటి గోడ మీద బల్లిగా పుట్టాడు. పాపం గృహద్వార ప్రవోల్యాం స్మ వర్తతే కీటనాశన ప్రాప్య పశ్చాత్ గృహే జాతో భూపోయం గృహమి గోధిక. గృహగోధిక అంటే బల్లి. మిథిలా నగరాధీశ్వరుడి యొక్క ఇంటి గోడ మీద బల్లిగా పుట్టి రోజు దోమల్ని అని పట్టేసుకునేవాట, తినేవాట. గోడ మీద ఉన్న బల్లి బలే ఉంటుందండి, అలా దోమ వాలేక బల్లిగా వెళ్ళి చక్కెర పట్టేస్తుందన్నమాట. బల్లి శరీరంలోకి ఆ దోమ వెళ్ళడం కూడా కనపడుతుంది స్పష్టంగా. చూడండి ఈసారి మీరు ఎప్పుడైనా దాని నోట్లో బల్లి కనపడుతుంది, దాని శరీరంలోకి వెళ్ళిన పురుగులు కనపడతాయి, దాని శరీరం నుంచి క్లియర్గా కనపడతాయి, బల్లులు బలే పుడతాయి. భగవంతుడి సృష్టి అది. కొత్త ఇల్లు కట్టుకో, ఆ కొత్త ఇంట్లో 3 రోజుల తర్వాత ఎలాగో బలి చేరుతుంది, నువ్వేం తీసుకురావు దాన్ని. ఊరవతల అడవిలో ఇల్లు కట్టినా బల్లి గోడ మీదకి వస్తుంది. అది భగవంతుల సృష్టి. మీరు కావాలంటే పరీక్షించుకోండి. ఊరవతలు ఎక్కడో చోట ఇల్లు కట్టండి, మీరు ఏ సామాను కూడా పట్టుకెళ్ళకండి. 1-4 రోజుల తర్వాత చూడండి, బల్లు వచ్చి టిక్కు టిక్కు అనే దోమలు తింటుంది. ఈ దోమలు బల్లులు ఇవన్నీ పడంతరవే పుడతాయి, ఎవరు పుట్టించక్కర్ల. అలాగే డ్రైనేజ్ ఎక్కడుంటే అక్కడ దోమలు పడంతరవే పుట్టేస్తాయి. భగవంతుని యొక్క విచిత్ర సృష్టికి ఆశ్చర్యం కలుగుతుంది. అలా ఈయన అక్కడ బల్లిగా పుట్టి ఆ పైన గోడ మీద ఉండేటటువంటి పురుగుల్ని పట్టి తింటూ ఉండేవాటి వాడు. తిక్మాల పురుగులు తింటూ 88 ఏళ్ళు బతికట్టాక బల్లికి ఎక్కువ కాలం ఆయు ఉంటుంది. 88 ఇయర్స్ పెద్ద బల్లిగా వారు తింటూనే ఉన్నాడు. ఇలా ఉండగా మిథిలా నగరానికి ఆనాడు పరిపాలకుడిగా ఉన్న సురతదేవుడు అని ఒక రాజు ఉన్నాడని చెప్పాం కదా. ఆ రాజుగారింటికి ఒక ఋషీశ్వరుడు వచ్చాడు. సురతకీర్తి ఇంటికి సురతదేవుడు వచ్చాడు. రాజుగారి పేరు సురతకీర్తి, ఇంటికి వచ్చిన బ్రాహ్మడి పేరు సురతదేవుడు. ఇద్దరు సురతే. ఈయన సురతకీర్తి, ఆయన సురతదేవుడు. ఈ సురతకీర్తి మహారాజు గారికి బ్రాహ్మణ భక్తి ఎక్కువ, అందుకే సురతదేవుడు అనే ఋషి రాగానే, అది కూడా మధ్యాహ్న సమయంలో రాగానే ఎదురేగి తీసుకొచ్చి ఆసనం మీద కూర్చోబెట్టి ఓ చక్కని బంగారు పళ్ళెం తెప్పించి అందులో ఈయన కాళ్ళు పెట్టించి ఆ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద ఇలా చల్లుకున్నాడు. ఇలా చల్లుకోగానే ఈ నీళ్లలో ఒక చొక్క వెళ్ళి బల్లి మీద పడింది. ఈయన మీద చల్లుకున్న నీళ్ళు వెళ్ళి బల్లి మీద పడ్డాయి. ఇది కూడా అదృష్టం. నిన్న కళ్యాణానికి వీళ్ళు చాలామంది వచ్చారు కదా, స్వామివారి పాదాలు కడిగిన నీళ్లు మీ అందరి మీద దర్పలతో చల్లారా? ఆ నీళ్లు మీ నెత్తి మీద పడ్డటువంటి ఎన్నో జన్మల సంస్కారం మీకున్నది, మీ యోగం మీకు మహాపుణ్యం పట్టి ఆ నీళ్లు మీ నెత్తి మీద పడ్డాయి. ఆ నీళ్ల వల్ల భవిష్యత్తులో మనం గోడ మీద బల్లులుగా, మంచంలో నల్లులుగా, వీధిలో పిల్లులుగా పుట్టం. మన పాపాలు పోయి అలా దరిద్రపు జన్మలు రాకుండా కాపాడుతుంది అది. అందుకని ఆ నీళ్లు మీ నెత్తి మీద చల్లుతున్నాం అన్నమాట. మహాపాపాల నుంచి విముక్తి కలిగించి మనకి నీచ జన్మలు రాకుండా ఉత్తమ జన్మలు వచ్చేలా చేసే నీళ్ళండి. అందుకని చెల్లించాను తప్ప సరదా కోసం చెల్లించలేదు. భగవంతుని పాదోదకం. ఓ పండితుడి కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు చల్లితేనే బల్లులు తరించేయట, అటువంటిది భగవంతుడి కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు శిరస్సున పడితే ఎంత పుణ్యం వస్తుందో ఆలోచించండి. ఈ బల్లి మీద ఈ నీళ్లు పడగానే రాజుగారు చల్లిన నీళ్లు దానికి వెంటనే పూర్వజన్మ గుర్తుకొచ్చేసిందండో. అయి సద్యో జాతి స్మృతిరభూత్ కృతకర్మాతి దుఃఖిత. వెంటనే ఆ బల్లికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తాను చేసిన పాపాలు గుర్తుకొచ్చాయి. అది వెంటనే మానవ భాషలో స్మృతదేవా రక్షించు అంది. త్రాహి త్రాహి ఇతి, త్రాహి అనే సంస్కృత శబ్దమునకు రక్షించు అని అర్థం. ప్లీజ్ సేవ్ మీ అంది. బ్రాహ్మడు ఆశ్చర్యపోయాడు. ఈ స్మృతదేవుడు ఎవర్రా పలుకుతున్నది అంటే నేనండి గోడ మీద ఉన్న బల్లిని అన్నది. పొతకలా బలిసిపోయిన బల్లి అది. 88 ఏళ్ళు కదా, 88 ఏళ్ళుగా ఈ దోమల్ని బాగా తిని 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 బలిసిపోయింది అన్నమాట. నాగోలు దోమలు, ఉప్పలు దోమలు, దోమలు గూడాలు దోమలు, దోమలు గూడాలు అన్ని దోమలు ఎరగొట్టాలి. కానీ ఇప్పుడు దోమలు లేని చోటే లేదు. నాకు చాలా కాలం అనుమానం ఉండేది అనమాట. అశోక్ నగర్కి పక్కనే కదా దోమలు కూడా. అశోక్ నగర్ సత్యనారాయణ స్వామి గుళ్ళు చాలా పురాణాలు చెప్పాను. అప్పట్లో మహానుభావుడు ఆకేళ్ల సత్యనారాయణ గారు నేనంటే పరమప్రీతితో ఎంతో గౌరవించి నెత్తి మీద పెట్టుకునేవాడు. ఆనాటికి ఆయనకి 88 ఏళ్ళు. ఆ తర్వాత ఆయన 95 ఏళ్ళు బతికి వెళ్ళిపోయారు. ఆయన 2006 నుంచి 2010 వరకు 4 ఏళ్ళు అండి. 2006 నుంచి 10 వరకు ఎన్ని పురాణములు చెప్పించారు అక్కడ. ఏది దాని ఏమంటే మనం నల్లకుంట శంకర మఠంలో ఎక్కువగానేమో అశోక్ నగర్ సత్యనారాయణ స్వామి గుళ్ళో. తర్వాత ఈ ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయం, ఈ 3 చోట్ల చాలా పురాణాలు చెప్పించారు. రోజు కూర్చునేవాడు ఆయన. మన శృంగేరి పీఠానికి ఆయన ధర్మాధికారి. మొత్తం తెలంగాణ అంతటికీ కూడా ధర్మాధికారిగా ఉండేవాడు ఆయన. శృంగేరి ఆలయాలన్నిటికీ అంత గొప్పవాడు ఆయన. ఆయన ఉత్తమ లోకాలకు వెళ్ళాలని మనం కోరుకుందాం. వెళ్ళిపోయాడు ఆయన. చాలా ఇష్టడు నాకు. ఈ పురాణాలు చాలా వరకు నాకు ఇప్పించినవాడు ఆయనే. మా గురువు గారు పద్మాకర్ గారు అంటే ఆయనకి పురాణాలు దానం చేయండి అనేవాడు ఆయన. పుస్తకాలు ఆయన దగ్గర ఉంటే మనకు ఉపయోగం అనేవాడు ఆయన. ఆయన బంధువు జొన్నలగడ్డ సుబ్బారావు గారు. ఆయన భార్య ఆదిలక్ష్మి. ఇప్పుడు ఆ ఇద్దరు ముంబైలో ఉన్నారు, కొడుకు దగ్గర ఉన్నారు. వాళ్ళు అశోక్ నగర్లో ఉన్నటువంటి మెహతా టవర్స్లో ఉండేవారు, ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు అనమాట. పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు దూరంగా ఉన్నారు, కానీ ఎంత గురుభక్తి అండి వాళ్ళకి. భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలని మళ్ళీ ఒకసారి కోరుకుందాం. వాళ్ళకి గురుభక్తి చాలా ఎక్కువ. అలాంటి పెద్దలు ఎంతోమంది ఎంతో సేవ చేశారు ఆ రోజుల్లో గురువు గారికి. క్రమక్రమంగా ఇప్పుడు మీలాంటి కుర్రవాళ్ళు వచ్చారు. కుర్రవాళ్ళు రావడం లాభం ఏంటంటే కనీసం ఇంకో 60 ఏళ్ళు సేవ చేయగలరు వీడు. మినిమం 60 ఇయర్స్ చేస్తారు. వీళ్ళు చేసే ధర్మం వాళ్ళని రక్షిస్తుంది, మనల్ని రక్షిస్తుంది, యావత్ ప్రపంచాన్ని ఆర్ష ధర్మాన్ని రక్షిస్తుంది. అందుకని కుర్రవాళ్ళు ధర్మ మార్గంలో అడుగు పెట్టాలి అని ఆశీర్వదిస్తున్నాను అన్నమాట. ఎందుకు ఈ విషయం మీకు చెప్పాను అంటే అక్కడ విపరీతంగా దోమలు ఉండేవి. ఆ దోమలు బాధ తట్టుకోలేక అప్పుడప్పుడు కింద అవేవో టార్టాయిస్ మస్కిటో కాయిల్స్ వెలిగించేవారు. వెలిగిస్తే నాకేమో గొంతుకి ఇబ్బంది కలిగి తీసేయండి పర్వాలేదు అని కుడితే కుట్టే దిక్కుమాల దోమలు. ఆ దోమలు ఇలాగే ఏవో పాపాలు చేసే ఏది మన శ్రుత కీర్తి గారి ఇంట్లో ఉన్నటువంటి హేమాంగుళ్ళు లాంటివి అనేవాడి నేను అనమాట. కాబట్టి ఈ దోమల్ని తెగ తినేసి ఆ బలిగారు బాగా బలిష్ఠుడైపోయాడు. అందుకే మంచి బలంగా 88 ఏళ్ళు ఉన్న ఈ బలిగారు పైనుంచి ఎక్కడున్నానండి, కొతకలా ఉన్న బల్లి నేనండి అన్నట్ట. ఓరి బల్లి నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎందుకు రక్షించుంటున్నావు అన్నాడు ఈయన. అప్పుడు ఆయన, నేను ఒకప్పుడు కులగురువు అయిన వశిష్ఠుడి మాట కాదన్నానండి, పండితుల్ని గౌరవించక సంస్కారం లేక తిరస్కరించాను, అన్నదానం చేశాను, పేదవాళ్లే దేవుళ్ళు అనుకున్నాను, పేదవాళ్లతో పాటు ప్రొఫెసర్లను కూడా గౌరవించాలనే జ్ఞానం నాకు రాలేదు, ప్రజలందరినీ సమానంగా చూడాలి, పేదవాడికి అన్నం పెట్టాం కదా అని దేవుడికి అభిషేకం మానేస్తామా, లేకపోతే అదేదో వస్త్రదానం చేశామని జలదానం మాంతామా, ఒక వ్యక్తికి దాహం వేసి గిజగిజలాడిపోతున్నప్పుడు బట్టలు ఇస్తే లాభం ఏమిటి, అప్పుడు మంచినీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు పురాణం మధ్యలో దాహం వేస్తే మంచినీళ్ళు అవసరం, అప్పుడు మంచినీళ్ళు మీకెందుకండి, దాని వదులుగానండి బస్తా బియ్యం ఇస్తానంటే బస్తా బియ్యం ఇస్తే చస్తాడు వీడు. దాహం వేసినప్పుడు బస్తా బియ్యం చేస్తుంది వాడిని, అప్పుడు వాడికి నీళ్లే అవసరం. ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అది ఇవ్వాలి. కాబట్టి తెలివితేటలు ఎక్కువైపోయినటువంటి వాళ్ళు కొన్ని మార్గాలు అనుభవుతారు, కొన్ని కాదంటారు. ఆ పిచ్చితనం వల్ల, గురుద్రోహం చేయటం వల్ల, గురువు గారి మాట తిరస్కరించటం వల్ల మరణించి చేతక పక్షిగా పుట్టి ఆ తర్వాత ఒక జన్మలో గద్దగా పుట్టి 7 జన్మల్లో కుక్కగా పుట్టి ఇప్పుడు బలిగా జన్మించాను అన్నటువంటి ఆయన. త్రివారం చేతకత్వం మే, 3 సార్లు చేతక పక్షిగా పుట్టాను. గృధ్రత్వం చైక జన్మని, 1 జన్మలో గద్దగా పుట్టాను. 7 జన్మసు సత్వం ప్రాప్తం, 7 జన్మల్లో కుక్కగా పుట్టా, వీధి కుక్క. మౌ మౌ అని వీధుల్లో తిరుగుతూ ఎంగిలాకులు నాక్కుంటూ మధ్య మధ్యలో ఎవడో కర్రతోటో రాయితోటో కొడితే కాలో కన్నో చెయ్యో పోయి ఒంటి కుక్క ఒంటి కన్నుతో ఒంటి కాలుతో అని అరుచుకుంటూ తిరిగే వీధుల్లో. చివరికి మున్సిపాలిటీ వాళ్ళు చంపేసి నన్ను తీసుకెళ్ళి అదేదో లారీలోనో డబ్బాలోనో వేసి అవతలు పారేశారు. ఆ కర్ణ ఇప్పుడు బల్లిగా పుట్టాను. ఈ రాజుగారు ఉత్తముడు, నీ కాళ్ళు కడిగా నీళ్లు తన నెత్తి మీద ఇలా చల్లుకున్నాడు, బాగా పైకి చల్లడంలో నా నెత్తి మీద పడ్డాయి, అందువల్ల నీళ్లు కాస్త బాగా పైకి చల్లండి, ఏ బల్లికో దోమకో విముక్తి కలుగుతుంది అనమాట. ఇప్పుడు నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. మహానుభావుడైన ఒక పండితుడి పాద జలము వల్ల నాకు పూర్వజన్మ స్మృతి వచ్చింది. పూర్వజన్మ స్మృతి ఏ కాదు, రాబోయే జన్మల జ్ఞానం కూడా కలిగింది. ఎందుకుని అంటే ఈ నీళ్లు ఎత్తి మీద పడితే ఇంకా 28 జన్మలు బల్లిగా పుట్టగాలి అని నాకు తెలిసింది అన్నాడు ఆయన. ఇప్పుడు పూర్వజన్మ జ్ఞానం కలిగిందంటే అర్థం ఉంది, దాంతోపాటుగా ఇతని భవిష్యత్తులో 7 జన్మలు వస్తాయో కూడా ఇతనికి తెలిసిందిట. అతడే సుస్పష్టంగా చెప్పాడు, గోధా జన్మాని భావ్యాని ఇది అష్టావింశతి మే ద్విజ. మహాత్మా, ఇంకా 28 జన్మలు నేను బల్లిగా పుట్టాలి, ఆ తర్వాత నాకు ఇంకా తెలియట్లేదు, కానీ ప్రస్తుతానికి ఇంకా 28 జన్మలు బల్లి జన్మెత్తాలి, ఆ తర్వాత ఏమవుతానో తెలియదు, అందుకే నాకు భయం కలుగుతుంది. జరిగిన జన్మల్ని వెనక్కి తీసుకురాలేను, కానీ రాబోయే జన్మల్లో మళ్ళీ గోడ మీద బల్లిగా పుట్టి ఈ దరిద్రపు దోమల్ని ఏం తింటామండి, ఆ దోమల్లో కొన్ని కరోనా దోమలు ఉండొచ్చు, ఆ దోమల్ని నేనెక్కడ తింటాను, నేను తినలేను, నన్ను రక్షించు అనగానే ఆయన బాగా ఆలోచించి, నీవు జలదానం చెయ్యలేదు, దీనికి ఒకటే ప్రాయశ్చిత్తం, నువ్వు తక్షణం నాతో పాటురా, నిన్ను తీసుకెళ్ళి వెంకటాద్రి మీద వదిలిపెడతాను, నువ్వు నీ అంతటి నువ్వు వెంకటాద్రికి వెళ్ళలేవు బలి రూపంలో, వెడితే దారిలో ఏదో జంతువు లటుక్కు నిన్ను మింగుతుంది. అప్పుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతావు, ఆ జన్మలు కూడా బలిగా పడతావు, ఇంకా 28 జన్మలు బలి జన్మలు ఉన్నాయి నాయన నీకు. అందుకని నిన్ను నా దగ్గర ఉన్న సంచిలో ప్రవేశపెడతాను, ఇదిగో సంచి ఇందులో దూరన్నట్ట. అందులో దూరాడు ఆయన మహారాజా శృతకీర్తి. ఈ సంచిలో ఉన్న వీణ్ణి నన్ను వెంకటాద్రికి పంపించు అన్నాడు శృతకీర్తి. ఈ శృతదేవుణ్ణి ఈ బల్లిగారిని మంచి వాహనం ఎక్కించి వెంకటాద్రికి పంపించాడు. ఆ వెంకటాద్రికి వెళ్ళి అక్కడ వీణ్ణి తీసుకెళ్ళి, ఇదిగో ఇక్కడ నిన్ను విడిచిపెడుతున్నాను, ఇక్కడ పరమ పవిత్రమైన తీర్థం ఉన్నది రామకృష్ణ తీర్థం, ఇందులో స్నానం చేయన్నట్ట. వాడు అందులో స్నానం చేశాడు. బల్లిగారు కొంచెం నీటిలో మునిగి పైకి వచ్చాడు. బయటికి రావడంతో వాడి సమస్త పాపాలు పోయాయి. ఒక మహాపురుషుడిగా మళ్ళీ శృతకీర్తి గారు ఈ శృతదేవుడు ఇద్దరు చూస్తూ ఉండగానే, పూర్వం హేమాంగుడిగా ఉన్నప్పుడు ఏ శరీరమో ఆ శరీరం వచ్చింది. ఆ శరీరం రాగానే నీకు పూర్వ శరీరం వచ్చింది, తక్షణం నువ్వు ఈ కొండ మీద 7 రోజుల పాటు జలదానం చెయ్యన్నట్ట. ఈయన వెంటనే ఏం చేశాడు, వచ్చిన వాళ్ళందరికీ దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆ కొండ మీద జలదానం చేసిన మహాపుణ్యంతో చూస్తూ ఉండగా స్వర్గానికి వెళ్ళిపోయాడు. దివ్య విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయాడు. స్వర్గంలో 10,000 సంవత్సరాలు సుఖాలు అనుభవించాడు. తత్ర భక్త మహాభోగాన్ వర్ష అయుతం. అయుతము అంటే 10,000 సంవత్సరములు స్వర్గములో సకల సుఖాలు అనుభవించాడు. ఆ తర్వాత ఇదంతా ఎప్పుడు జరిగిందని చెప్పాను, స్వయంభూ మనువు కాలంలో జరిగింది. ఆ తర్వాత 2వ మనువు సారోచిషుడు, 3వ మనువు తామసుడు, 4వ వాడు ఉత్తముడు, 5వ వాడు రైవతుడు, 6వ వాడు చాక్షుషుడు, 7వ వాడు వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు కాలంలో మళ్ళీ ఇక్ష్వాకు కులంలో పుట్టాడు. ఈ జన్మలో కకుత్సోభూన్ మహారథ, కకుత్స మహారథ అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన వంశమే కాకుత్స వంశం అంటే. రోజు మీరు కాకుత్స కుల తిలక అంటున్నారా రాముణ్ణి, ఎందుకు పేరు వచ్చింది ఆ వంశానికి? కకుత్సుడి పేరు మీదుగా. కకుత్స మహారాజు కథ చాలా గొప్పది భాగవతంలో. ఆయన చాలా ఉత్తముడు. ఇంద్రుడి మీద కూర్చుని, ఇంద్రుడిని ఎద్దుగా చేసుకుని ఆయన మీద కూర్చుని యుద్ధం చేసిన వాడు ఆయన. అంతటి మహారాజుగా పుట్టేటండి వెంకటాద్రి మీద జలదానం చేసిన పుణ్యం వల్ల. సప్తద్వీపాలతో కూడిన భూమండలాన్ని పరిపాలించాడు. వశిష్ఠ ప్రబోధం వల్ల అన్ని ధర్మాలు చేశాడు. చివరకు దివ్య జ్ఞానం పొందాడు, విష్ణువులో కలిసిపోయాడు. వెంకటాద్రి మీద జలదానం చేస్తే అటువంటి వాడు సమ్రాట్ అవుతాడు, అనేక 1,000 సంవత్సరముల పాటు శుభాలు పొందుతాడు, శరీరం విడిచాక వైకుంఠానికి కడతాడు. ఇది జలదాన మహిమ. జలదానం ఎక్కడైనా చెయ్యండి. సలివేంద్రాలు వేసవకాలంలో అందుకే పెట్టాలి, పెట్టి మంచినీళ్ళు పోయాలి. ఏ 25 రూపాయలు 35 రూపాయలు పెట్టి బాటిల్స్ కొనలేక గిజగిజలాడిపోతున్నటువంటి జనులకు జలదానం వేసవి కాలంలో సలివేంద్రం దగ్గర చేస్తే మనకి పరమ పుణ్యం కలుగుతుంది. అక్కడెక్కర్లా, ఇలా భోజనం పెడుతున్నాం అప్పుడు మంచి మినరల్ వాటర్ దానం చేయండి. పురాణం దొరుకుతోంది అప్పుడు వెళ్ళేటప్పుడు ఏమండి మీకేమన్నా మంచినీళ్ళు అవసరమా అని చక్కని సీల్డ్ బాటిల్ నీళ్ళు వాళ్ళందరికీ దానం చేయండి. మంచి కుండలో ఈ పవిత్రమైన నీళ్లు పోసి వాళ్ళకి పోయండి, ఎంత లాభమో అది. ఎప్పుడో రేపు గురు పూర్ణిమ నాడు గురువుగారింటికి వస్తారు. గురువుగారింటి దగ్గరికి వచ్చినప్పుడు మీకు కాస్త ఎంత ప్రసాదం పెట్టాక మంచినీళ్ళు మీ అందరికీ పోస్తే ఆ మంచినీళ్ళు వాళ్ళ ఎంత లాభం అండి. అన్నదానం, జలదానం ఇలాంటి దానములు గురు సన్నిధానంలో చేస్తే ఇక వాడికి పునర్జన్మ ఉండదు. ఇక ఇప్పుడు మరొక గొప్ప విషయం చెబుతున్నాను విను, చాలా అద్భుతమైనటువంటి కథ. వెంకటేశ్వరుని మహిమ అంతా ఎంత అని చెప్పడానికి వీల్లేదు. వైశాఖ మాసముతో సమానమైన మాసం లేదని శాస్త్రం. న మాధవ సమో మాసో న కృతేన సమం యుగం నచ వేద సమం శాస్త్రం న తీర్థం గంగయా సమం. వైశాఖ మాసం చాలా గొప్ప మాసం, మాసాలలో అది గొప్ప మాసం. కృతయుగంతో సమానమైన యుగం లేదు, వేదముతో సమానమైన శాస్త్రం లేదు, గంగానదితో సమానమైన తీర్థం లేదు, అలాగే వెంకటాద్రితో సమానమైన స్థానం మరొకటి లేదు. బొమ్మన్నాడంతే.